బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదివి తర్వాత నా సాక్ష్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. 139వ కీర్తన 16వ చరణం. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. అక్కడ ఒకటైనది ఫుట్నోట్లో, అది కూడా చదువుదాం కింద. లేక ఒకటైనను కాకమునిపే నా అవయములు దినము నిరూపింపబడుచుండగా అవన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. పిల్లరా, ఈ వచన భాగం ఎందుకు చదివానంటే, మా తల్లిదండ్రులకు మేము 4 సంతానం. ఆ 4లో నేను చివరివాణ్ణి. మా తండ్రి పేరు దేవయ్య, మా తల్లి పేరు ఎమ్మెల్యమ్మ. వాళ్ళది ప్రకాశం జిల్లా. ఉద్యోగరీత్యా శ్రీశైలం ప్రాజెక్టులో మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తుండగా మేమందరం అక్కడ పుట్టాం. మా ఫస్ట్ ఒక కుమారుడు, ఆయన పేరు జాన్సన్ బాబు, ప్రస్తుతం ఏఎస్ఐగా ఆధునిక ట్రాఫిక్లో చేస్తున్నారు. రెండు ఆయన విజయ్ కుమార్, ఆయన నంద్యాలలో టీచర్గా చేస్తున్నారు. తర్వాత మా సిస్టర్ లిడియా కుమారి, ప్రస్తుతం మా విజయవాడలో హౌస్ వైఫ్గా ఉంది. మా బావ ఇంటర్మీడియట్ బోర్డులో సెక్రటరీలో ఉన్నాడు. అలాగే చివరి వాణ్ణి నేను. నా పేరు ఎలిషా అండి. నేను 1972లో 21వ తారీఖు 6వ నెల నేను జన్మించాను. మా తండ్రికి చిన్న ఉద్యోగం అయి ఉండగా 3 చాలు సంతానం అని అనుకున్నారు. కానీ అనుకోకుండా గర్భఫలాన్ని దేవుడియ్యగా వాళ్ళు ఏం చేశారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. అంటే మా తల్లిదండ్రులు చెప్పిన మాటని మీకు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే, అయ్యా మేము అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది, ఈ గర్భఫలం మాకొద్దు అని మా నాన్న అంటే సరే అని చెప్పి డాక్టర్ గారు మా అమ్మకు ట్యాబ్లెట్లు ఇచ్చారంట. ట్యాబ్లెట్లు ఇస్తే ఇంటికి వచ్చి మా అమ్మ ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసినప్పుడు మా అమ్మకు తలంపు లేదు. ఆ ట్యాబ్లెట్లన్నీ కింద పడేసి, సరే దేవుడిచ్చిన గర్భఫలం అది దేవుని కోసం ఉండాలని చెప్పి మా అమ్మ అలా వదిలేసింది. ఆ తర్వాత నేను జన్మించడం జరిగింది చివరివాడిగా. తర్వాత వారు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించుకున్నారు. అయితే ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒకవేళ మా అమ్మ ట్యాబ్లెట్లు వేసుకుని ఉంటే ఈరోజు నేను ఉండేవాడిని కాదు. మన జనన దినము మరణ దినాలు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఉన్నాయి. అందుకే అన్నాడు, అవయములు దినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథంలో లిఖితములాయని అన్నాడు. మనకు మన బర్త్డే తెలుసు, కానీ మన అవయవాలు ఎట్లెట్లా జత చేయబడ్డాయో, ఎప్పుడెప్పుడు జత చేయబడ్డాయో, అవన్నీ కూడా ఆయన గ్రంథంలో ఉన్నాయి. నా అవయవాలు ఎప్పుడెప్పుడు జత చేయబడ్డాయో, నేను ఎప్పుడు బయటికి రావాలో, నేను ఈ యొక్క ప్రపంచంలో ఎప్పుడు జన్మించాలో, అవన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయనే సంగతిని ఈ మాట ద్వారా స్పష్టమైన నిర్ధారణకు రాగలం. అలాగైతే ప్రియులారా, మొత్తం మీద నేను జన్మించిన తర్వాత లాస్ట్ వాణ్ణి కాబట్టి బాగా గారవంగా చూసుకునేవాళ్ళు. ఒక దినాన బాగా ఆడుకుంటూ చిన్నప్పుడు కిటికీ ఎక్కానంట. కిటికీ ఎక్కినప్పుడు మా తాత నన్ను తమాషకు అని దూత్తి అని గట్టిగా అన్నాడంట. నేనేదో అన్ఎక్స్పెక్టెడ్గా భయపడి కింద పడ్డానంట. కింద పడితే నాలిక కొరుక్కొని 2 భాగాలు అయిపోయిందంట. కొసనాలిక తెగిపోయింది అని అన్నారు. డాక్టర్ దగ్గరికి పరుగున మా అమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిందంట. ఇంకా లేదు, వీడికి నాలిక తెగిపోయింది, కొసనాలిక వెళ్ళిపోయింది, నాలుగు కూడా 2 భాగాలుగా చీలిపోయింది, వీడికి నత్యుడు అయిపోతాడు అని చెప్పి భయపడ్డారంట. అయినా కానీ దేవుని మహాకృపను బట్టి ఆ చిన్నతనంలో ఏం కాదులేమని డాక్టర్లు ధైర్యం చెప్పి అవి స్టిచ్చెస్ వేయడానికి కూడా అది కాదు, దానికై అదే కలుసుకుంటుంది అని చెప్పినప్పుడు అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు అని మా తల్లిదండ్రులు చెప్పారు. ఆ విధంగా బాల్యంలో నేను అలా ఉన్నాను. నా బాల్యంలోనే దేవుడు అన్ని విధాలుగా కాపాడుకుంటూ వచ్చాడు. సరే, మా యొక్క సొంత గ్రామము మా నాన్నది గొల్లపల్లె, త్రిప్రాంతకం మండలం. అదే మండలంలోనే మా అమ్మది ఎలంపల్లి, అంటే పక్కన పక్కన గ్రామాలే. సరే అని చెప్పి మా యొక్క పొలము పంట పండించడానికి తర్వాత కొంత ఆర్థిక ఇబ్బందులను బట్టి తర్వాత కొంత సమస్యలను బట్టి మా అమ్మతో పాటు మా అక్క నేను శ్రీశైలం నుంచి టీసీలు తీసుకొని ప్రకాశం జిల్లాకు వెళ్ళడం, మేము అక్కడ ఉండడం జరిగింది. అయితే అదే సమయంలో 5th క్లాస్లో ఉన్నప్పుడు మా పక్కనే మా సొంత ఊరికి పక్కన మా అవ్వల ఊరికి వెలంపల్లికి వెళ్ళాము. అక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది, ఆ బ్రిడ్జి పైన కింద నీళ్లు వాగు వెళ్తూ ఉంటుంది. అందరూ ఆ వాగులో ఈతలు కొట్టేవాళ్ళు. నేనేం చేసామన్నంటే బ్రిడ్జి పైనుంచి కిందికి దూకాను నీళ్ళల్లోకి. దూకినప్పుడు ఆ నీళ్ళ లోపల పెద్ద రాళ్ళు ఉన్నాయని నాకు తెలియదు, అంటే లోపల నుంచి పెరిగి వచ్చిన రాళ్ళు ఉన్నాయని నాకు తెలియదు. రెండు మోకాళ్ళు పోయి ఆ రాళ్లకు గుద్దుకోవడం, తర్వాత ఆ మోకాళ్ళ దగ్గర బాగా గాయం కావడం, అంత రక్తం అయిపోయింది. సరే బయటకు వచ్చిన తర్వాత ఏడ్చుకుంటా మా అమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పసుపు పెట్టి తర్వాత వాళ్ళు చూసుకున్నారు, తర్వాత టీటీ ఇంజెక్షన్ ఇప్పించి తర్వాత ట్యాబ్లెట్లు ఇప్పించి బాగా చూసుకున్నారు, అది బాగైంది. చిన్నతనంలోనే ఎన్నో సమస్యలు ఎన్నో గాయాలు గుండా వచ్చాను, అయినా దేవుని మహాకృపను బట్టి కాళ్ళు ఏం కాలేదు, నాలుక ఏం కాలేదు. తర్వాత చిన్న చిన్నగా ఆ పల్లెటూళ్ళలో పెరిగాను కాబట్టి ఇంకా చెడు అలవాట్లకు నేను బానిస అయ్యాను. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఆటలు ఆడుతూ ఉంటే ఆటలు ఆడడము, పేకాట ఆడడము, వాళ్ళ దగ్గర చూసుకుంటూ ఉండడము, పైనుంచి పందేలు గాయడం, ఇలాంటి చెడ్డ అలవాట్లకు నేను బానిస అయిపోయాను. ఆ తర్వాత అట్ట తిరిగి తిరిగి లాస్ట్కు 10th క్లాస్కు రావడం జరిగింది. సరే ఇక్కడ ఉంటే వీడు చెడిపోతాడని చెప్పేసి మా అన్న అప్పటికే 89 బ్యాచ్ మా అన్న కానిస్టేబుల్, అప్పుడు ఓరోకల్లో చేస్తుండగా నాకు టీసీ తీసుకొని మళ్ళా కర్నూలు జిల్లా ఓరోకల్కు రావడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు కూడా మా అన్న డ్యూటీకి వెళ్ళేవాడు, నా ఇష్టారాజ్యంగా నేను ప్రవర్తించేవాడిని. రాత్రంతా ప్యాకెట్ ఆడడం, సిగరెట్లు తాగడం, తర్వాత ఆ విధంగా కొనసాగుతూ ఉండేది. చివరికి 10th క్లాస్ ఎగ్జామ్లలో ఇంగ్లీష్లో 2 మార్కులు తేడాతో నేను ఫెయిల్ అయ్యాను. సరే అని చెప్పి మా తల్లిదండ్రులు సుండిపెంటలో ఉండగా మళ్ళీ తిరిగి శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్ళడం జరిగింది. ఈ చెడు అలవాట్లు మానుకోక చాలా బానిసనైపోయి అసలు చెప్పడానికే నాకే సిగ్గుగా ఉండేది, అలా అందటి దురవస్థలోకి నేను వెళ్ళిపోయాను. డబ్బు లేకపోతే నా చెడు అలవాట్లకు కొనసాగేది కాదు కాబట్టి టేక్ సామాను స్మగ్లింగ్ చేసేవాడిని. టేక్ కర్రను అడవుల్లోకి వెళ్ళి ఆ టేక్ కర్రను ఆ ముద్దులను నరికి దాన్ని చెక్కి తీసుకుని వచ్చి రాత్రి రాత్రే కార్పెంటర్కి వేస్తే అప్పట్లోనే దాదాపు 500 ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఆ డబ్బులతోనే నా దురలవాట్లను నేను కొనసాగేవాడిని. తర్వాత అది కూడా కాకుండా అక్కడ శ్రీశైలం డ్యాంలో రైట్ సైడ్లో లింగాలగట్ట దగ్గర ఒక టన్నెల్ తవ్వుతూ ఉన్నారు. టన్నెల్ తవ్వుతూ ఉంటే చాలా ప్రమాదకరమైన పనులు అవి, చాలామంది చనిపోయారు కూడా దాంట్లో. మా తల్లిదండ్రులకు తెలియకుండా నేను బయట పండుకునేవాడిని, ఏమి తెలియకుండా మంచం మీద దుప్పటి పెట్టేసి రాత్రి రాత్రికి వెళ్ళిపోయేవాడిని, తెల్లారిసరికి వచ్చి మళ్ళీ దుప్పటి కప్పుకొని పండుకునేవాడిని. ఎందుకనంటే డబ్బు కోసం, ప్రాణాలకు తెగించి డబ్బు కోసం అక్కడ పనిచేసి ఆ డబ్బుల ద్వారా దురలవాట్ల కోసం వాటిని వినియోగించేవాడిని. ఆ విధంగా ఉన్నప్పుడు నా బ్రతుకు అలానే ఉన్నట్టు ఎరుకు నేను ఉండేవాడిని కాదేమో. అయితే ఆ విధంగా నేను కొనసాగుతూ ఉండగా మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగేది. మా అమ్మ మా అక్క ప్రభు నమ్ముకున్నారు, వాళ్ళు ప్రార్థన పెట్టేవాళ్ళు. సరే అని ఆ ప్రార్థనకు నేను ఉన్నాను, కానీ నా మనస్సాక్షి సరిగ్గా ఉండేది కాదు. ఎందుకంటే అనేకమైన దురవాట్లతో ముడిపడి ఉన్నాను, తర్వాత అసలు నెమ్మది లేని జీవితంలో ఉన్నాను. అలాంటి సమయంలో కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు ఈ బ్రతుకు అని ఆలోచన చేసి దానికి స్వస్తి చెప్పాలని చెప్పి మా అమ్మగారిని చెప్పాను. మా అమ్మకు విషయం, అమ్మ నేను యేసుప్రభు నమ్ముకుంటాను అని. ఏ లేదు లేరా, నువ్వు వేడ నమ్ముకుంటావు అనింది. లేదమ్మా, నేను నిజంగా యేసుప్రభు నమ్ముకుంటాను, ఇప్పటికే నేను చాలా చెడిపోయానమ్మా అని అని చెప్పాను. తర్వాత మా అక్క, మా అమ్మ, మా చిన్నన్న కూడా అప్పటికి ప్రభు నమ్ముకున్నాడు. వాళ్ళందరూ కలిసి సరేని మోకరించగా మా సొంత కుటుంబంలోనే మా తల్లి దగ్గరే యేసు క్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడని నేను గ్రహించాను. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఉన్నాను, కానీ చాలా చెడువాట్లకు బానిస కాగా చివరికి ఆ యొక్క 1992 ఫిబ్రవరి నెల 6వ తేదీన రాత్రి 9 గంటలప్పుడు మా తల్లి చెబుతూ ఉండగా నేను తీర్మానం చేశాను. తీర్మానం చేసిన తర్వాత మా అమ్మ అన్నది, అరే నీ పుట్టినదానికంటే కూడా నాకు ఇప్పుడు చాలా సంతోషం వేసిందిరా అని. తర్వాత మా అమ్మ నాకు, నువ్వు రోజుకు ఒక అధ్యాయం చదువు, రోజుకు ఒక 10 పైసలు ఇస్తానని. మా అమ్మ డబ్బుల కోసమైనా సరే చదవాలని చెప్పి నా ఖర్చుల కోసము, ఇప్పుడు ఎందుకంటే అన్నీ ఆగిపోయాయి. టేక్ సామాన్ స్మగ్లింగ్ ఆగిపోయింది, టన్నల్లో పనికి పోవడం ఆగిపోయింది. సరే ఏమన్నా కొనుక్కోవాలంటే కూడా తినాలంటే కూడా డబ్బులు ఎవరిని అడగలేని పరిస్థితి కాబట్టి మా అమ్మ అంటది, రోజుకు ఒక 10 పైసలు ఇస్తారా చదువు, 20 పైసలు ఇస్తా చదువు, 5 రూపాయలు ఇస్తా చదువు అనేది. కానీ మా అమ్మ అనుకున్న కంటే ఎక్కువ ఇచ్చేది. నేను కూడా బైబిల్ బాగా చదివేవాడిని. మా అమ్మ యొక్క ఉద్దేశం ఏంటంటే డబ్బులు ఇచ్చి బైబిల్ చదివేయాలని కాదు, కానీ ఏదో విధంగా వీడు వాక్యం చేత మరెక్కువగా బలపడాలి అనేది ఉద్దేశం, తల్లి ఉద్దేశం. ఆ విధంగా నేను బైబిల్ చదువుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ విధంగా ముందుకు నడిచేవాడిని. అదే సంవత్సరంలోనే 1992 నంద్యాలలో బైబిల్ క్లాసులు జరుగుతున్నాయన్నప్పుడు ఎమ్మటే నంద్యాల బైబిల్ క్లాస్కి వెళ్ళాను. ఎమ్మటే అంటే రక్షింపబడిన దినాల్లోనే ఎమ్మటే బైబిల్ క్లాస్కి వెళ్ళడం ద్వారా ఇంకా మరెక్కువ చేత వాక్యం చేత నేను పెంచబడ్డాను. జి రాజారావు గారు అని చెప్పి 66 గ్రంథాల వ్యాఖ్యానం ఆయన రాశారు. ఆ బుక్కులు చాలా చోట బుక్ స్టాల్లో దొరుకుతాయి. ఆయన అప్పుడు ఆ యొక్క బైబుల్ క్లాసెస్లో టీచర్గా ఉన్నాడు. ఆయన ద్వారా చాలా నేర్చుకున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు, జడ్మేడపాడ ఐజక్ గారని, కడప శ్యాంబాబు గారని, నంద్యాల ప్రభుదాస్ రెడ్డి గారని, వాళ్ళ ద్వారా నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు, నేను 10th క్లాస్ పాస్ అవడం జరిగింది. తర్వాత బైబిల్ క్లాసులు అయిపోయి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కాలేజీలో సీట్ రావడం, HEC తీసుకోవడం. ఆ తర్వాత 1992 నేను కాలేజీలో ఉన్నప్పుడే EU నాకు పరిచయం కావడం, ఆ EU నేను ఒక సభ్యుడిగా చేరడం, కాలేజీలో ఉన్న నాతోటి సహోదరులందరినీ దానికి కాలేజీకి ఒక EU ప్రోగ్రామ్స్కు పిలవడం, అనేక మంది క్షేమాభివృద్ధం పాటపడడం, అలాగే పార్కులలో అక్కడక్కడ మేము ప్రార్థనలు చేయడం, పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి కొంతమందిని గ్యాదర్ చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, ఈ విధంగా నా ప్రారంభ దినాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలోనే శ్రీశైలం ప్రాజెక్టులో మందిరం పని జరుగుతూ ఉండగా 1994 అది చాలా కష్టపడేవాడిని మందిరం పని విషయంలో. సిమెంట్ మోయడం, ఇసుక మోయడం, వాటిని కలపడం, తర్వాత మందిర పనులో చురుగ్గా ఉండడం, ఈ విధంగా చేసేవాడిని. అదే సంవత్సరంలో నాకు పోలీస్ సెలక్షన్లు పడ్డాయని చెప్పినప్పుడు APSP వెళ్ళాను. APSP వెళ్ళిన తర్వాత మా సంఘస్థులు అనేవాళ్ళు, అరే నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నావు, దేవుని పని చేస్తున్నావు, దేవుడు నీ పని చేస్తాడు అనేవాళ్ళు. ఏది ఏమైనప్పటికీ ఆ 1994 నేను APSP కానిస్టేబుల్గా నేను సెలెక్ట్ కావడం జరిగింది. సెలెక్ట్ అయిన తర్వాత సివిల్ పోలీసులు కూడా సెలక్షన్లు జరుగుతున్నాయి, టోకన్లు ఇస్తున్నారు, తర్వాత స్పోర్ట్స్ తర్వాత ఉంటాయన్నప్పుడు సరే వచ్చాను శ్రీశైలం నుంచి కర్నూలుకి వచ్చాను, అక్కడ కూడా టోకన్ తీసుకుందామని చెప్పి వెళ్ళాను. అప్పటికి టోకన్లు ఇచ్చే సమయం 5 PM, ఆ తర్వాత మళ్ళీ ఇవ్వరు. నేను అక్కడ ఆఫీస్ కాడికి వెళ్ళినప్పుడు నా సమయం 5:30 అయింది. ఏం బాబు వచ్చావు అని అన్నారు. సార్ నేను ఇట్లా టోకన్ తీసుకోవడానికి వచ్చానంటే సమయం అయిపోయింది అయ్యా, ఇది లాస్ట్ రోజు, 5 గంటలు అయిపోయింది, మూసేసినాము అని అన్నారు. సార్ నేను శ్రీశైలం సార్ నాది అని అంటే, అబ్బాబ్బా ఈ పిల్లోడు శ్రీశైలం నుంచి వచ్చాడు, అడవుల్లో పడి వచ్చాడు, ఈ పిల్లోడికి టోకన్ లాస్ట్ ఇయ్యండి అయ్యా అని అన్నారు. ఆ లాస్ట్ టోకన్ నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత బస్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి శ్రీశైలం వెళ్ళిపోయాను. నాకు ధీమా ఏంటంటే APSP వస్తుంది, ఇంకా నేను ఎందుకు సివిల్కి వెళ్ళాలి అనుకున్నాను. టోకన్ అయితే తీసుకున్నాను, కానీ ఇంకెందుకు సివిల్ సెలక్షన్కి వెళ్ళాలి అని అనుకున్నాను. మా సివిల్ సెలక్షన్లో పడ్డప్పుడు పేపర్లో 47 పోస్టులు అని పడ్డాయి. ఆ తర్వాత అనుకోకుండా టోకన్లు ఇచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ లోపల లోపల ఏం జరిగిందంటే, ఇక్కడ సిటీ పోలీస్ చేయాలి కాబట్టి స్ట్రెంగ్త్ను పెంచాలి అని అన్నారు. 47 పోస్టులు 313 పోస్టులుగా మారిపోయాయి. అది ఎవరో ఒక ఆయన తెలుసుకొని, ఒక కానిస్టేబుల్, మా అన్న శ్రీశైలంలోనే కానిస్టేబుల్గా చేస్తుండగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి మా అన్నకి చెప్పారు. అప్పుడు మా అన్న డబ్బులు తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టి ఖచ్చితంగా సెలక్షన్కి వెళ్ళాలి అని అన్నాడు. అప్పుడు సమయం 7 అట్లా కావస్తుంది, రాత్రిపూట 7 గంటలకి. మాకు శ్రీశైలం నుంచి మళ్ళీ కర్నూలు పోవడానికి లాస్ట్ బస్సు 8 గంటలకే, ఆ తర్వాత బస్సు పోతే ఇంకా బస్సులు లేవు. అప్పుడు అలాంటి సమయంలో సరే అని చెప్పి మా అమ్మ చేత ప్రార్థన చేయించుకొని ఎమ్మటే బ్యాగ్ సర్దుకొని నేను వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికే బస్టాండ్లో బస్సు రెడీ ఉంది. సరే అని చెప్పి బస్సు ఎక్కాను. బస్సు ఎక్కి వెళ్తూ ఉండగా ఆత్మకూరు ఘాట్లో మా ముందురున్న బస్సునే దొంగలు కొట్టారు. సరే వెనక మా బస్సును ఆఫ్ చేశారు. తర్వాత కొంత తర్వాత మళ్ళీ మేము కూడా వెళ్ళాము. తెల్లారుజాముకంత కరువులో దిగాను. ఎక్కడ ఎవరు మాకేవో ఏమి తెలియదు. ఎక్కడో సట ముఖం కడుక్కొని బస్టాండ్లో తర్వాత నేను సెలక్షన్కి వెళ్ళడం జరిగింది. కొండారెడ్డి గురించి దగ్గర సెలక్షన్కి వెళ్ళడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి అద్భుతంగా 1994లో నేను సివిల్ పోలీస్గా సెలెక్ట్ కావడం జరిగింది. సెలెక్ట్ అయినాను కానీ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత మెడికల్ ఉంటుంది, వస్తుందో రాదో అనుకున్నాను. ఏపీఎస్పీ అయితే వస్తుంది, ఎందుకంటే స్పోర్ట్స్ మెరిట్ ఉంది, ఖచ్చితంగా వస్తుంది అనే ఒక ధీమా. కానీ అనుకోకుండా దేవుని మహాకృపను బట్టి ఒక సివిల్కు నాకు ఇంటర్వ్యూకి పిలిచారు. సరే మళ్ళీ దాంట్లో ఫిల్టర్ చేస్తారు, ఏదో ఏం కథను అని అనుకున్నాం. మొత్తం మీద వచ్చాం. చాలాసార్లు అన్నారు, కొంతమంది అన్నారు డబ్బులు ఇస్తే పని అవుతుంది అని అన్నారు. నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మహేంద్రారెడ్డి సారు, ఆయన ఎస్పీ గారు అప్పుడు మాకు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు, ఆయన అన్నాడు మాకు ఇంటర్వ్యూకి ముందే అందరినీ సమావేశం చేసి అందరూ డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తా. నేను నిష్పక్షపాతంగా ఉద్యోగాలు ఇస్తున్నాను అని ఆయన చెప్పినప్పుడు సరే అని చెప్పి లోపల మనసులో ప్రార్థన చేసుకున్నాను. సరే నాది పిలిచి నా యొక్క వరుస ప్రకారం నేను వెళ్ళినప్పుడు, అప్పుడు సెల్యూట్ కాదు కదండి, దండం పెట్టాను, వందనాలు సార్ అన్నట్టుగా పెట్టాను. తర్వాత చూడ్డానికి చాలా చిన్న వయసు, మిసాలు కూడా రాలేదు. వాళ్ళు అనుకున్నారు ఈ పిల్లోడు బాగున్నాడు, అందులో శ్రీశైలం నుంచి వచ్చాడు, ఈ పిల్లోడికి ఇవ్వాలని చెప్పి నాకు పెద్ద ప్రశ్నలు కూడా వేయలేదు. మీ సుండిపెంటలో గలాట జరిగింది మీకు తెలుసా అంటే తెలుస్తారు అన్నారు. అది పోలీసు వాళ్ళ తప్ప లేకపోతే ప్రజల తప్ప అంటే అది ప్రజలదే తప్పు సార్ అన్నాను, ఎందుకంటే నాకు పోలీసు ఉద్యోగంలో చేరుతున్నాను కాబట్టి. సరే అసలు ఏం జరిగింది ఏం కథ అన్నప్పుడు దాని వివరాలు తెలియజేసినప్పుడు ఓకే వెరీ గుడ్ యూ కెన్ గో అని అన్నారు. మళ్ళీ దండం పెట్టి నేను వెళ్ళిపోయాను. అప్పటికి కూడా నాకు వస్తుందో లేదో నాకే తెలియదు. తర్వాత కొంతకాలం తర్వాత 1995లో నా పక్కన నేను ఇంకో పిల్లోడు దానియల్ రాజని ప్రస్తుతం సిఐడిలో విజయవాడలో ఉన్నాడు, ఆయనకు ట్రైనింగ్ కోసమని మెడికల్కని ట్రైనింగ్ ఉంది, మెడికల్ ఉంది అని చెప్పేసి అతనికి ఒక ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది, టెలిగ్రామ్ వచ్చింది. నాకు రాలేదు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఆ పిల్లోడు భయపడ్డాడు చెప్పడానికి. తెలిసా నీకు ఏమన్నా టెలిగ్రామ్ వచ్చిందంటే, ఏం రాలేదు దానియల్ రాజు అని అన్నాను. అన్న తర్వాత మళ్ళా తర్వాత మా ఆలోచించి ఎలిషా ఏమనుకోవద్దు, నాకు టెలిగ్రామ్ వచ్చింది ఇట్లా సంగతి అని అన్నాడు. మంచిది లే రాజు అని అన్నాను నేను. ఆ మరుసటి రోజే నాకు కూడా టెలిగ్రామ్ వచ్చింది, అంటే వన్ డే అటు ఇటు, అంటే వాళ్ళు సీరియల్ ప్రకారం పంపించారు కాబోలు. మరుసటి రోజు నాకు కూడా వచ్చింది, రాజు నాకు కూడా వచ్చింది అని అన్న. మేమిద్దరం కలిసి కర్నూలు వెళ్ళాము. మెడికల్లో దేవుడు సాయం చేశాడు. అలాగే ఆ పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత మమ్మల్ని విజయనగరం ట్రైనింగ్ పంపించారు. 1995లో నేను విజయనగరంలో నేను ట్రైనింగ్ పొందాను. ఆ చిన్న వయసులో నా తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళడం, అలాగే స్నేహితులను విడిచిపెట్టి వెళ్ళడం నాకు చాలా బాధ వేసింది. అక్కడ ట్రైనింగ్ ఏమి పెద్ద ఉండేది కాదు, కానీ అటు సైడ్ ఉన్న ఆ భోజనాన్ని తినలేక, తర్వాత ఇంట్లో ఉన్న ఫుడ్కు అలవాటు పడి, తర్వాత క్రికెటు, తర్వాత అవన్నీ ఆడుకుంటూ ఈలో తిరిగిన వాడిని కాబట్టి ప్రతిరోజు ఏడ్చాను. 3 నెలల తర్వాత సెలవులు ఇచ్చినప్పుడు నేను మళ్ళీ శ్రీశైలంకి వచ్చినప్పుడు నేనేం చేశానంటే, ఆ 10 డేస్ హాలిడేస్ అయిపోగొట్టుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళాలి కదా, నేను వెళ్ళలే, నేను పోనని మొండికేసి నేను నాకు వద్దు ఈ పోలీసు ఉద్యోగం వద్దు నాకు ఏం వద్దు నేను ఏదైనా కష్టం చేసుకుని అయినా బతుకుతా అని చెప్పి ఆగిపోయా. నేను ఆగినప్పుడు ఉద్యోగం లేక అందరూ బాధపడుతున్నారు, నువ్వు చూస్తే ఉద్యోగం వచ్చి నువ్వు ఎగరగొడుతున్నావు అని చెప్పేసి చాలా బాధపడ్డారు ఇంట్లో వాళ్ళు. సరే అని చెప్పి 10 రోజులు నేను ట్రైనింగ్ పోకుండా ఇక్కడే ఆగిపోయాను. అందరూ వెళ్ళిపోయి మళ్ళీ ట్రైనింగ్లు చేస్తూ ఉన్నారు. మళ్ళీ అనుకోకుండా మా అన్న ఒక ఆలోచన చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చి మళ్ళీ టెలిగ్రామ్ కొట్టారు, ఇట్లా మెడికల్గా కొంచెం బాగలేకపోతే ఇక్కడే ఉన్నాడు అని అని చెప్పి ఆ టెలిగ్రామ్ది ఆ రిసిప్ట్ అన్ని తీసుకొని మళ్ళీ తిరిగి నేను విజయనగరం 10 రోజుల తర్వాత వెళ్ళాను. వెళ్ళేటప్పుడు బాగా మా అమ్మ మటన్ గిటన్ వండి ఇంకా పోతున్నాడు కదా బాబు అని చెప్పి వండి పెట్టింది. బాగా తిన్నాను. బస్ ఎక్కాను, లాస్ట్ బస్సు దూరణాల దగ్గరికి పోయేసరికి వాంతి చేసుకున్నాను. మళ్ళీ తిరిగి తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు, ఎందుకు ఈ ఉద్యోగం వెనక తిరిగి వెళ్దాం అనుకున్నాను. సరే మళ్ళీ ఎందుకో మళ్ళీ మనసు నిబ్బరం చేసుకుని మళ్ళీ ఎక్కాను. ఎక్కిన తర్వాత విజయనగరం చేరాను. డాక్టర్ దగ్గర చెప్పి సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ తిరిగి ట్రైనింగ్లో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత కడపలో సునీల్ అని ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్, అతను బాగా పరిచయం కావడం, ఒక అన్న మాదిరి నాతో ఉండడం, తర్వాత ఆ విధంగా ఒక 1x1 అందరూ అంత స్నేహితులు కావడం వల్ల ఇంకా ట్రైనింగ్ నాకు పెద్ద అనిపించలేదు. మొత్తం మీద ట్రైనింగ్ ముగించుకొని మళ్ళీ కర్నూలు జిల్లాకు రావడం, తర్వాత ఆదోనిలో ట్రాఫిక్లో నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. 1996లో నేను ఆదోని ట్రాఫిక్లో ఉండగా అక్కడ కూడా నేను మందిరానికి వెళ్తూ ప్రభు బిడ్డలతో గడపడం జరిగింది. అయితే ఒక దినాన మందిరంలో అనౌన్స్మెంట్ చేశారు, బాప్తిసా కార్యక్రమాలు ఉన్నాయి, ఎవరైనా సిద్ధపడిన వాళ్ళు మీ పేర్లు ఇవ్వండి అని అన్నారు. దానికి ముందు రోజు నేను ప్రార్థన చేసి మరుసటి రోజు బాప్తిసంకు ముందు రోజు నేను మా యొక్క సేవకుడికి ఫోన్ చేసి చెప్పాను, అన్న నేను బాప్తిసం తీసుకుంటాను అని. సరే అని చెప్పి వాళ్ళు సంతోషంగా వాళ్ళు అంగీకరించారు. 1996 సంవత్సరం 28వ తేదీ 8వ నెల వాక్యానుసారమైన నీటి బాప్తిసాన్ని నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సంఘ సహవాసానికి వెళ్తుండేవాడిని. తర్వాత 1997లో ఎలక్షన్ డ్యూటీ, ఆనాడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి కర్నూలు జిల్లాలో, అందరం కలిసి ఎలక్షన్ డ్యూటీకి వెళ్తా ఉన్నాం. కర్నూలు దగ్గర ఉన్నప్పుడు బస్సు పంచర్ అయింది. సరే అని చెప్పి అందరు దిగారు, నేను కూడా దిగాను. కొంచెం యూత్ కాబట్టి రోడ్డు మీద మాట్లాడుకుంటూ ఉంటా ఉండగా ఒక ట్రాక్టర్ వచ్చింది. ట్రాక్టర్ వచ్చింది, పక్క చేరు కానీ లోపలనే నా కాలు మీద ట్రాక్టర్ టైర్ ఎక్కింది. ఆ డ్రైవరు భయపడి బ్రేక్ కొట్టి దిగి పారిపోయినాడు. నా కాలేమో టైర్ కింద ఉంది, టైరు నా కాలు పైన ఉంది, అది కూడా ముందు టైర్ కాబట్టి దేవుడు కాపాడాడు. అదే వెనక టైర్ ఎంటిగిన, పెద్ద టైర్ ఎంటిగిన నా కాలు ఫ్రాక్చర్ అయిపోయేది. సరే మన పోలీసు వాళ్ళందరూ వచ్చి దాన్ని కొంచెం అట్లా ఎత్తినప్పుడు నా కాలు బయటికి లాగాను. చూస్తే మొత్తం అంతా రక్తము. తర్వాత కర్నూలు వెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఎలక్షన్ డ్యూటీ కూడా చేసుకొని తిరిగి రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే దేవుని మహాకృప వలన చిన్నతనం నుంచి కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతుండగా కాపాడుతూ వచ్చాడు. తర్వాత అదే 1996లో డిస్ట్రిక్ట్ పోలీస్ మీట్లో రన్నింగ్లో 10 km కానీ 5 km కానీ సెకండ్ ప్లేసు అట్లా రావడం జరిగింది. తర్వాత రిలేస్లలో పాల్గొనేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, ఆ విధంగా ఉన్నాను. 1997లో మళ్ళా దేవుని మహాకృపను బట్టి నేనే అన్నిదానులలో ప్రథముడిగా నేను రావడం జరిగింది. 10 km కానీ 5 km కానీ రన్నింగ్లలో, తర్వాత ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా నాకే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఒక 2-3 సంవత్సరాలు నేనే దాంట్లో కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ మీట్లో ఎక్కువగా షీల్డ్స్ తీసుకోవడం జరిగింది. అదంతా దేవుని మహాకృప. సరే ఆ విధంగా ఉండగా 1998లో ఎవరైనా విల్లింగ్ ఉంటే కమాండో ట్రైనింగ్ చేయవచ్చు అని అన్నప్పుడు సివిల్ పోలీసుగా ఉంటూ నేను కూడా కమాండో ట్రైనింగ్ చేయడానికి విల్లింగ్ రాసిచ్చాను. ఆ యొక్క దాని ప్రకారం నన్ను కూడా పిలిపించారు, ఆ కమాండో ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి దాంట్లో చాలా ముందుండేవాడిని, చాలా చాలా అంటే చాలా ముందుండేవాడిని. కానీ ఒక స్విమ్మింగ్ పూల్లో మాత్రమే అనుకుండేవాడిని. కాబట్టి ఎక్కువ స్విమ్మింగ్ బాగా నేర్చుకోవాలి, ఈత బాగా నేర్చుకోవాలి, దాంట్లో కూడా ముందుండాలి, ఎందుకు ఎనుకుండాలా నేను అని అని చెప్పి ఎక్కువ సమయం ఆ నీటిలో గడపడం ద్వారా నాకు నెమ్ము చేరడం జరిగింది. నెమ్ము చేరినప్పుడు బీపీ, లో బీపీ రావడం, చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ నా ఫ్రెండ్ దానియల్ రాజు ఉన్నాడు ఓపీలో, అక్కడికి వెళ్ళాను. రాజు నాకు ఎందుకు ఆరోగ్యం బాగలేదు, కొంచెం చూపించు అని అన్నాను. తర్వాత వాంతింగ్ చేసుకొని కొంచెం కళ్ళు తిరిగి పడిపోయేసరికి అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో నా ఫ్రెండ్ నా స్నేహితుడు చేర్పించాడు. చేర్పించినప్పుడు ఈసీ తీశారు, ఎక్స్రే తీశారు, అన్నీ తీశారు. అన్నీ తీసిన తర్వాత పైన ఇంటెన్సివ్ కేర్లో నన్ను పెట్టారు. ఆ ఇంటెన్సివ్ కేర్లో పెడితే నా ముందరున్నోళ్ళు చనిపోయారు, నా పక్కన ఉన్న అటుపక్క కుడిపక్క ఎడం పక్క ఉన్న వాళ్ళు చనిపోయారు. అయినా నాకు కనపడుతున్నాయి దృశ్యాలు. నాకు ఆక్సిజన్ అందిస్తూ ఉన్నారు. ఆ సమయంలో మా తల్లి, మా అమ్మ కూడా వచ్చి నాకు దగ్గరలో ఉంది. నేను ఆ సమయంలో అనుకున్నాను చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు బాబు అని అని చెప్పారు వాళ్ళు. సరే నాకు కూడా వాళ్ళు చెప్పకుండా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. మా అన్న, మా అమ్మ వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అదే సమయంలో మా వదిన డెలివరీ కోసం సిఎంసి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మా అన్న అటుపక్క మా వదిన దగ్గరికి వెళ్ళలేక నా దగ్గర ఉండలేక మా అన్నయ్య ఏడుస్తున్నాడు. అయినా కానీ నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను ఆ పడకలో 1998లో, ప్రభువా ఇంతకాలం ఇన్ని విషయాలు నన్ను కాపాడావు, మళ్ళా ఒకవేళ నీకోసం రాబోయే దినాల్లో నీకోసం వాడబడతాను అనే పాత్రగా ఉంటేకినా నన్ను బ్రతికించుకో ప్రభువా, లేదు నేను నీకోసం పనికిరాని పాత్రగా ఉంటానంటే నన్ను తీసివేసుకో ప్రభువా అని అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేశాను ఏడుస్తూ. దేవుని మహాకృపను బట్టి ఆ బీపీ పెరగడం, ఆ తర్వాత అక్కడి నుంచి నన్ను వార్డుకు షిఫ్ట్ చేయడం, ఆ వార్డులో కూడా త్వరగా నేను రికవరీ కావడం, మళ్ళా తిరిగి వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. మళ్ళా తర్వాత నేను కమాండో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నువ్వేమొద్దు వెళ్ళిపో స్టేషన్ కావాలంటే, సార్ నేను చేస్తాను ఖచ్చితంగా, నేను చేయడానికి వచ్చా, నేను కంప్లీట్ చేసుకుని వెళ్తాను అన్నాను. సరే వాళ్ళు కూడా నన్ను ఎక్కువ ప్రెజర్ పెట్టలేదు. అయినా కానీ ఆ కమాండో ట్రైనింగ్లో కూడా ఫైరింగ్లో కానీ అన్ని దానిలలో బాగా చక్కగా ప్రదర్శించి ఆ కమాండో ట్రైనింగ్ కూడా జరగడం, పాస్ కావడం జరిగింది. స్పెషల్ ఇంక్రిమెంట్లు, స్పెషల్ పే నాకు ఇవ్వడం జరిగింది. ఆ టైంలో నేను సంతోష్ మెహరాని ఎస్పీ ఉండేవాడు, చక్కగా ప్రోత్సహించి మమ్మల్ని మంచి స్థానంలో ఉంచాడు. అదే సమయంలోనే ఫీల్డ్ క్రాఫ్ట్ అని ఒకటి జరిగేది, దానికి వెళ్ళినప్పుడు కూడా ఆ కొండల్లో ఎలా ఫైరింగ్ చేయాలి, ఏ విధంగా శత్రువుని ఎదుర్కోవాలన్నప్పుడు డమ్మీ బుల్లెట్స్ ఇచ్చేవాళ్ళు, అది పేలకపోతే సరే మళ్ళా కొంచెం తీసి ఎంగిల్ చేసి మళ్ళీ పెట్టి కొడదాము ఫైర్ అవుతుందని తీసినప్పుడు అది ఫైర్ అయింది. ఎమ్మంటే కళ్ళు మూసుకున్నాను, ఆ ముఖం మీద ఆ రవ్వలు చిట్లాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలో కూడా కళ్ళు తెలుసుకుని ఉంటే గిన పొరపాటున కళ్ళల్లో పడితే ఏమన్నా కళ్ళకు కూడా ఏమన్నా అయ్యేది. సరే అని చెప్పి దేవుడి మహాకృపను బట్టి ఆ విధంగా నా యొక్క దేవుడు అనేక ప్రమాదాల నుండి నన్ను కాపాడుతూ వస్తూ ఉన్నాడు. 1999లో నేను మళ్ళీ తిరిగి మా స్టేషన్కి వెళ్ళడం జరిగింది, ట్రాఫిక్ స్టేషన్కి. ట్రాఫిక్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నన్ను కొంతకాలము డ్యూటీ చేస్తూ ఉండగా డిఎస్ఓ ఆఫీసులో నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఒకళ్ళు కావాలి, ఆ సెట్ దగ్గర ఉండి ఏమైనా డిఎస్ఆర్ చెప్తే రాసుకునే వాళ్ళు కావాలన్నప్పుడు నువ్వు వస్తావని నన్ను అడిగారు. సరే రాత్రిపూట పండుకునే కదా, వివాహం కూడా కాలేదు అని చెప్పేసి నేను విల్లింగ్ ఇచ్చి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎక్కువ టైం రాత్రిపూట బైబిల్ ఎక్కువగా చదివేవాడిని. అప్పుడు చంద్రబాబు డిఎస్ ఉండేవాడు, ఆయన దగ్గరికి ఏరే వాళ్ళు వచ్చి, సార్ మర్డర్ కేసు ముద్దాయిలు పలాని ఊర్లో ఉన్నారు, పలాని బసరకోడూరులో ఉన్నారు, వాళ్ళని పట్టుకురావాలి సార్ అని చెప్పినప్పుడు, సరే టీమ్ తయారు చేసుకోండి అని అన్నారు. సార్ మీ దగ్గర ఉండే ఎలిషా కూడా మాకు కావాలి సార్ అని అన్నారు వాళ్ళు. సరే అని చెప్పి నన్ను కూడా తీసుకొని వెళ్ళారు. ఆ బసర్కోడూరుకి వెళ్ళినప్పుడు ఆ గ్రామం ఊరి బయట ఆటో ఆపి లోపలికి వెళ్ళాం ఆ ఇంటి దగ్గరికి. ఆ ఇంట్లో ఎవరు లేరు, ఆ యమునూరులో మర్డర్ చేసిన ఆ వ్యక్తులు అక్కడ లేరు. సరే అని చెప్పి తిరిగి రావాలనుకున్నారు. నేను ఒక కిటికెక్కి ఆ మిద్దె ఎక్కాను అంతే. అక్కడ పైన మిద్దె ఎక్కడానికి మెట్లు కూడా లేవు, ఒక కిటికి ద్వారా పైకి ఎక్కాను. ఎక్కేసరికి పైన మనుషులు వండుకొని ఉన్నారు, నేను కిందకి సైగ చేశాను పైన ఉన్నారు అని అని చెప్పినప్పుడు మళ్ళా ఒక మిచ్చెన వేసుకుని వాళ్ళు మిచ్చెన పైకి కూడా లాక్కొని పైన వండుకున్నారు. మిచ్చెన పైనే ఉంది, మనుషులు పైనే ఉన్నారు. సరే అని పైకి ఇంకా వేరే వ్యక్తిని కూడా నేను కూడా లాక్కున్నాను నా బ్యాచ్మెంట్ను. తర్వాత వెపన్ తీసుకొని ఏ అని అని చెప్పి భయపించాం వాళ్ళని. మేము పోలీసు వాళ్ళం అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా భయపడి ఊరుకున్నారు. దాని పక్కనే ఒక గంప కింద ఏదో గంప కూడా ఉంది. నేను అనుకున్నాను వీళ్ళు చూడు బాగా మర్డర్ చేసి ఆ నాటుకూళ్ళను పెట్టుకొని నాటుకూళ్ళు తినడానికి గంప కింద పెట్టుకున్నారనుకున్నారు. సరే ఆ గంపను కాలుతో తందామని కాలు ఎనికన్నాను, కానీ ఎందుకో మళ్ళా ఆగాను. ఆగి సరే అని చెప్పి ఏందిరా గంప కింద ఉందని అడిగాను అంతే. అన్నప్పుడు అవి బాంబులు సార్ అని అన్నారు. నా గుండె గుబిళ్ళనింది, నా ఎంటికెళ్ళు నిక్కబొడుచుకున్నాయి, భయపడిపోయా. చూస్తే అవి పవర్ఫుల్ బాంబులు, ఎందుకంటే అవి వేస్తే అసలు మనిషే పీస్ పీస్ అయిపోయాడు ఎమ్మనూరులో. అదే బాంబులు వీళ్ళ దగ్గర ఉన్నాయి మిగిలిన బాంబులు. నేను అనుకున్న దేవా నీకు స్తోత్రం అనుకున్నాను. ఎమ్మటే బకెట్తో నీళ్లు పైకి తెప్పించుకుని ఆ బాంబుల్ని పెట్టినప్పుడు బుడకలు బుడకలు వచ్చాయి, చాలా పవర్ఫుల్ బాంబులు. సార్ నువ్వు వెలిసేసారు కదా అని అన్నాను. నేనెట్ట తెలుసు మీకు అని అన్నాను. సార్ ఒకసారి హాస్పిటల్లో మా భార్యకు బాగలేకపోతే మా బంధువు శాంతరాజు హెడ్ కానిస్టేబుల్ వస్తుంటే మీరు వచ్చారు సార్ అన్నారు. ఒరే అవునా అని చెప్పాను. సరే మర్డర్ ఎందుకు చేశారు, తప్పు కదా అని చెప్పి వాళ్ళని తీసుకొని వాళ్ళకి అప్పగించాను. ఆ తర్వాత నాకు ఎస్ఐ అప్పుడు తాలూకు ఎస్ఐ ఒక ఆయన ఎమ్మటి ఆ కాలంలోనే 100 రూపాయలు నా జీతం డబ్బులు అయ్యేది, లంచం కాదు ఇది, మళ్ళీ ఏరే రకంగా అనుకోవద్దు అని చెప్పి ఎవరికి ఇవ్వాలి నాకు ఒక్కడికే ఇచ్చాడు. ఆ విధంగా నన్ను ప్రోత్సహించారు. తర్వాత దేవుడు ఆ బాంబుల నుంచి కూడా నన్ను కాపాడాడు. తర్వాత 2000 సంవత్సరం నేను రైల్వేకి జీఆర్పీకి రాసి ఇవ్వడం జరిగింది. ఈ సివిల్ నుంచి మళ్ళా జీఆర్పీకి వెళ్ళడం జరిగింది. రైల్వే చిత్తూరుకి వెళ్ళాను. చిత్తూరులో మా మామ అంటే మా మేన మా అమ్మ తమ్ముడు ఉన్నాడు. ఆయన అక్కడ ఐటీఐలో ఇన్స్ట్రక్టర్గా చేస్తూ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా ఎక్కువగా సేవ చేసేవాడు. వాళ్ళతో కలిసి నేను కూడా సేవలో పాల్గొన్నాను. తర్వాత మా మామతో కలిసి కొండకు వెళ్ళడం, మార్నింగ్ వాకింగ్ అయిపోయిన తర్వాత ఒక చోట కూర్చొని ఒక కీర్తన చదివి దాంట్లో దేవుడు ఏమై ఉన్నాడు, మనకి ఏమి ఉంది ఇందులో పాఠమని నేర్చుకునే వాళ్ళం. ఇద్దరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఆ విధంగా కొన్ని దినాలు చాలా బలపడ్డాను. తర్వాత ఈ విధంగా ఉండగా మా మామూలింటికి సంఘస్థులు వచ్చారు. ఎవరెవరు బైబిల్ పూర్తి చేశారు అనే ప్రశ్న వచ్చింది ఆడ. నేనే మందిరాలకు వెళ్ళి అంత ఇంత వాక్యం చెప్పి వచ్చామని, నేను పూర్తి చేయలేదు, నాకంటే ముందు నమ్ముకున్న వాళ్ళు పూర్తి చేయలేదు, సిగ్గుతో తల వంచుకున్నాను. సరే అని చెప్పి అప్పుడే పోటీ పెట్టారు, అందరూ ఇప్పటి నుంచి చదవండి, ఎవరు ఎన్ని రోజులు చదువుతారు అన్నప్పుడు ట్రైన్లో పోయేటప్పుడు బైబిలే, ఇంటికి వస్తే బైబిలే. ఆ విధంగా చదివి 21 రోజుల్లో బైబిల్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఆత్మీయంగా అక్కడ బాగా ఎదిగి ఇంకా ప్రతి సంవత్సరం బైబిల్ పూర్తి చేయడం, తర్వాత పత్రికలు పంచడం, సంఘాల్లో పరిచర్య చేయడం ఈ విధంగా జరిగింది. 2003లో చిత్తూరు నుంచి గుంటకల్ రైల్వేకి రావడం జరిగింది. గుంటకల్ రైల్వేలో ఉద్యోగం చేస్తూ తర్వాత అక్కడే గుంతకల్లో భాగ్యనగర్ అనే దగ్గర క్రిస్టియన్ అసెంబ్లీ ఉండగా యూత్ మీటింగ్ ఉండేది. ఆ యూత్ మీటింగ్లో ఆర్టీసీలో పనిచేసే ఒక భాస్కరు నేను కలిసి యూత్ మధ్య పరిచర్య చేశాం. చక్కని పరిచర్య అక్కడ జరిగింది. తర్వాత 2004లో నాకు మ్యారేజ్ అయింది. నా భార్య పేరు నాన్సీ సలోమి. ఆమె బెంగళూరులో పుట్టి పెరిగింది. వాళ్ళ అమ్మకు ఉద్యోగం రాగా ఆమె ఆంధ్రాకు వాళ్ళు వచ్చారు. ఆంధ్రాలో ఆమె ఆదరణలో టీచర్గా పనిచేసేది. ఆమె పేరు సుశీలమ్మ, మా అత్త పేరు. ఆమెకు ఒకటే కూతురు, ఇద్దరు కుమారులు. నా భార్య పేరు నాన్సీ సలోమి. ఆమె కూడా బెంగళూరులో యాక్ట్స్ కాలేజీలో బైబుల్ కాలేజీలో డిప్లొమా థియాలజీ చేసింది. మా సేవకుడు అలాగే మా అన్న ఆలోచన చేసి ఈ అమ్మాయి అయితే మా అబ్బాయికి సరిపోతుందని ఆలోచన చేసి నాకు వివాహం చేశారు. 2004లో వివాహం జరగా 2005లో నా పెద్ద కుమారుడు జన్మించాడు. నా పెద్ద కుమారుడి పేరు ఎల్సన్ స్టేన్స్. ప్రస్తుతం జూనియర్ 10th ఉన్నాడు. 2007లో నా చిన్న కుమారుడు పుట్టాడు. నా చిన్న కుమారుడి పేరు ఎడ్సన్ గ్రహం. ప్రస్తుతం 9th ఉన్నాడు. ప్రార్థించండి పిల్లారా. ఇద్దరు, ఒకళ్ళు 10th ఒకళ్ళు 9th లో ఉన్నారు. తర్వాత 2010లో సంఘములో కొంత ఇబ్బంది కలగ్గా ఆత్మీయంగా ఎదిగే టైంలో సాతానుడు శోధించగా సరే అని చెప్పి సంఘ కార్యక్రమంలో కొంత తగ్గడం జరిగింది. అదే సమయంలో 2011లో మంత్రాలయంలో చుట్టుపక్కల గ్రామాల్లో అక్కడ మాకు సంబంధించిన అసెంబ్లీస్ లేవు, సిఎస్ఐ చర్చిలు ఉన్నాయి. ఆ సిఎస్ఐ చర్చిలలోనే వాక్యం బోధిస్తూ అక్కడున్న పాస్టర్ డేవిడ్ నాయక్తో నేను ఆయన కలిసి చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగాను. దేవుని మహాకృపను బట్టి పౌలు అన్నట్టుగా యూదునికి యూదుని వల్ల అన్నట్టుగా ధర్మశాస్త్రం లోబడిన వాడికి ధర్మశాస్త్రం లోబడినట్టుగా ధర్మశాస్త్రం లేని వారికి అంటే చదువు లేకుండా ఎవరుంటారో అలాంటి వారికి అన్నట్టుగా బలహీనులకు బలహీనులు అన్నట్టుగా ఏ విధము చేతనని కొందరు రక్షించాలని విస్తృతంగా అక్కడ పరిచర్య చేయడం జరిగింది. రోజు రోజుకు కొంతమంది అయితే సిఎస్ఐలో సంఘ పెద్దలు యేసు ప్రభు నమ్ముకున్నారు. ఎందుకయ్యా మీరు అంతకుముందు నమ్ముకోలేదంటే మాకు తెలియదండి అని అన్నారు. ఆ విధంగా దేవుని మహాకృపను బట్టి అనేక ఆత్మలు రక్షింపబడ్డాయి. అక్కడ జరిగే పరిచర్య సాతానుడు తట్టుకోలేక ఒకసారి 2011లోనే నేను ప్లాట్ఫామ్ డ్యూటీలో ఉండగా ఒక వ్యక్తి, అంటే ఆ అబ్బాయి పేరు అంజీ, ఆ పిల్లోడు ఫుల్గా తాగిన మత్తులో లేడీస్ కంపార్ట్మెంట్ లేడీస్ను కర్రలతో కొడతా ఉన్నాడు. వాళ్ళు భయభ్రాంతులకు గురై పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయగా నేను ఆ పిల్లోడిని తీసుకుని వచ్చి లోపల పెట్టాను. దానికి ముందే ఆ పిల్లోడు టౌన్లో నుంచి వచ్చేటప్పుడే చాలా మంది కొట్టారంట. అవన్నీ వాడు తాగిపోయాడు కాబట్టి తాగినాడు కాబట్టి వాడికి మతికి లేదు. తర్వాత మాకు ఫోన్ వచ్చింది ఎమ్మెల్యే నుంచి, అతన్ని విడిచిపెట్టండి అని. సరే అని చెప్పి జామీన్ తీసుకొని ఒక పేపర్ మీద సంతకాలు పెట్టుకొని పంపించడం జరిగింది. అతను నేను లోపలేసినాననే నామోస్తోటి నా మీద పగ పెంచుకొని కొట్టింది కూడా నేనే అనుకొని నా మీద పగ పెంచుకున్నాడు. నాకు అది తెలియదు. నేను ఆ రోజు రాత్రి 8 గంటలప్పుడు నా భార్య ఫోన్ చేసింది, ఏమండి ఎప్పుడు పరిచర్య అంటుంటావు, ఇంటికి వచ్చేది ఉందా లేదా, ఈరోజు నాకు తొందర రావచ్చు కదా అని. నేను ఏడొస్తాను, నేను ఇట్లా బాపురం వెళ్తున్నాను పరిచర్యకి, రాత్రి ట్రైన్ ఉద్యాన్ ఉంది 11 గంటలకు 12 గంటలకు ఇంటికి వస్తాను అన్నాను. అంటే సరే అనింది. సర్లే ఇంకా పరిచర్యకి ఎందుకు ఆటంకపరచాలా, సరే అండి అని అన్నది. సరే అని చెప్పి ఆ బాపురం వెళ్ళాను, సువార్తను ప్రకటించాను. తిరిగి నేను వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ మీద ఈ తాగిన అంజీ వాళ్ళ తమ్ముడిని నాగరాజు అనే పిల్లని అశోక్ అనే పిల్లని పిలిపించుకుని నా కోసం మాట వేసుకున్నాడు. నాకు తెలియదు వాళ్ళు నా కోసం కొడతారు చేస్తారు అని. నేను ఏమంజి ఇంటికి పోలేదా అని అన్నాను ప్లాట్ఫామ్ మీద ఉంటే. ఎమ్మటి కర్ర తీసుకుని నా మీద దాడి చేశాడు. దాడి చేస్తే వాళ్ళ అన్నలు వాళ్ళ తమ్ముడులో కూడా తెలియదు కాబట్టి ఏం సార్ మా అన్నను కొట్టారు అది కానీ ఏం కొట్టలేదబ్బా అది అని చెప్తున్నా కానీ నా మీద దాడి చేశారు. నా తలకాయ పగిలి 4 కుట్లయింది. నా సంఖలో బైబుల్ సంఖ్య అలానే ఉంది. అయితే యేసు ప్రభు అంటున్నాను. కర్రతో మళ్ళా కూడా చేతితో కొడితే చెయ్యి కూడా నా ఏళ్ళు ఫ్రాక్చర్ అయింది. ఎడమ చేతుకున్న వేలు ఉంగరపు వేలు. సరే అని చెప్పి స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్లో కూర్చున్నప్పుడు చాలామంది గ్రామస్తులు వచ్చారు. ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు. లేదు ఈసారి చాలా మంచోడు అది ఇదని చెప్పినప్పుడు ఆ ఫోన్లకు తట్టుకోలేక వాళ్ళే తీసుకుని వచ్చి మాకు అప్పగించారు. వాళ్ళు పారిపోయారు. కోసిగిలో దాక్కుంటే స్టేషన్కి తెచ్చి అప్పగించారు ఆధునికి. స్టేషన్లో ఉన్నప్పుడు నేను ఏమైనా చేయొచ్చు, మళ్ళీ కొట్టొచ్చు చేయొచ్చు కానీ నేను ఏమనలే. మన్న కూడా అదే స్టేషన్లో జీఆర్పీలో ఉన్నాడు, మన్న కూడా ఏమైనా చేయొచ్చు ఏమనలే. మన్న కూడా దేవుని నమ్ముకున్నాడు కాబట్టి మన్న కూడా నాకు కుట్లేసి ఇంటికి తీసుకొని వచ్చారు. తర్వాత మరుసటి రోజు వాళ్ళ మీద కొట్టినట్టు కేసు అయింది. ఎస్సీ యాక్ట్ పెట్టమన్నారు. లేదు నేను పెట్టనని అన్నాను. దేవుని మహాకృపను బట్టి నా ఇంటికి పరామర్శించడానికి పేదలు కూడా వచ్చారు. అసలు ఆ పేదలు ఆలిక్స్ బాటిల్ తీసుకొని రావడం నాకు చూడడం ఆశ్చర్యం వేసింది. ఒక టీ అమ్ముకునే పిల్లోడు శ్యామ్ అనే పిల్లోడు వచ్చాడు. ఆ పిల్లోడు కూడా నా దగ్గరే తీర్మానం చేశాడు. ఆ పిల్లోడు వచ్చి, సార్ నీ దగ్గర డబ్బులు ఉండవని తెలిసి ఇది నెలాఖరు, ఈ 2000 పెట్టుకోస్తారన్నాడు. నా కళ్ళ బట్టి నీళ్లు పడతా ఉన్నాయి. తర్వాత ఆ 2000 పెట్టుకున్న తర్వాత నా ఖర్చులకు ఉంచుకున్న తర్వాత జీతం వచ్చిన తర్వాత మళ్ళీ పిలిపించి ఆ పిల్లోడికి ఇచ్చాను. ఏది ఏమైనా కానీ శ్రమనుంది ఉంటుట నాకు మేలాయనని ఇంతమంది నా వెనుకున్నారని నాకు అర్థమైంది. తర్వాత మేలు చేసి దెబ్బలు తిన్నప్పుడు అది నీకు హితము అని అన్నట్టుగా దేవుడు నా పరిచర్యని ఇంకా బలపరిచాడు. తర్వాత 2012లో ఆ సంఘములో కూడా నన్ను మరెక్కువగా ప్రోత్సహించడం జరిగింది. 2013లో నేను బైబుల్ ట్రైనింగ్ చేయడం జరిగింది.
బీటీహెచ్ బెరాకా బీకన్ బైబుల్ కాలేజ్ అని ఆదోన్లే మా సంఘం ద్వారా ఆ యొక్క కాలేజీ ఉంది. దాంట్లోనే నేను కూడా బైబిల్ కాలేజ్ నా విరామం ఉన్నప్పుడంతా డ్యూటీ చేయడం, అక్కడికి వెళ్ళడం, బైబిల్ కాలేజీలో వినడం, తర్వాత చాలామంది కొత్త మంది ఫ్యాకల్టీ వచ్చినప్పుడు వారి దగ్గర వినడం, ఆ విధంగా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి అది నేను కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత 2014 2015 ఆ బ్యాచ్లో కూడా నేను కూడా వాళ్లకు టీచింగ్ చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి నన్ను ఆ విధంగా వాడుకుంటూ వచ్చాడు. సంఘంలో వాడబడుతూ అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో సేవకు వెళ్ళడం, తర్వాత ఆటో నడపడం, నేను కూడా ఆటో నడపడం, ఆ విధంగా వెళ్ళడం, అక్కడ సేవ చేయడం జరిగింది. 2017 నా మా మిస్సెస్కి కేరళలో మాస్టర్ టీచర్స్ ట్రైనింగ్ క్యాంప్ అని ఒకటి ఉంది. టీచర్స్ క్యాంప్లో చైల్డ్ ఎవాంజలిజం అండ్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ది ట్రైనింగ్ ఉంది. అది దాదాపు నెల రోజుల ట్రైనింగ్. సరే, ముందే టికెట్ బుక్ చేసుకున్నాము, వాళ్ళకి బుక్ చేశాను. ఆ రోజు వచ్చింది, ఆ రోజు ట్రైన్ ఎక్కాలి. దానికి ముందు రోజు నా కొడుకు టైఫాయిడ్ అని తేలింది. ఒక పక్క స్కూల్కి వెళ్ళాలి, వీడు చూస్తే టైఫాయిడ్ అన్నారు. సరే అని చెప్పి ప్రార్థన చేసి ఆమెను ట్రైన్ ఎక్కించాను. నా భార్య కూడా ఏడ్చుకుంటూ వెళ్ళింది, నన్ను ధైర్యంగా ఉండు, బాగా ట్రైనింగ్ చేయి, నేను చూసుకుంటానని చెప్పి నా పిల్లడిని నేను చూసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆమె ట్రైనింగ్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటాను రావడం జరిగింది. తర్వాత 2000 ఆ విధంగా ఆమె వచ్చిన తర్వాత ఆమె చిల్డ్రన్ మినిస్ట్రీలో, తర్వాత అక్కడ కూడా అవార్డు తీసుకోవడము, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చిల్డ్రన్ మినిస్ట్రీలో బాగా కొనసాగడం, తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ కౌన్సిలర్గా ఆమె బాగా ఉండడం, అదంతా దేవుని మహాకృప. నేను కూడా వాడబడ్డం పరిచర్యలో, దేవుని మహాకృప అదంతా. తర్వాత 2019 కర్నూలుకి నాకు ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. కర్నూలు వన్ టౌన్కి వచ్చాను. తర్వాత 2020 నాకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ రావడం జరిగింది. ఆ తర్వాత సంఘంలో ప్రమోషన్ వచ్చిన తర్వాత తిరిగి నాకు ఆదోనేశారు. సంఘస్థులంతా బాధపడి ప్రార్థన చేశారు, మేము కూడా ప్రార్థన చేశాం కన్నిటితోటి. ప్రభు, ఇక్కడ అనుబంధ సంఘాలు 30 అనుబంధ సంఘాలు ఉన్నాయి, పరిచర్య ఎక్కువ ఉంది, మళ్ళా పరిచర్య అక్కడ తక్కువగా ఉంది, మళ్ళీ మళ్ళీ మేము తిరిగి అక్కడికి వెళ్ళాలా, ఇంత ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చామని ప్రార్థన చేశాం. పిల్లల చదువుల కోసము, తర్వాత సేవ కోసం మేము ఇక్కడ ఉండాలి ప్రభు ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా మరుసటి రోజే ఎస్పీ క్రైమ్ పార్టీకి నన్ను తీసుకోవడం జరిగింది. ఒక నెలకే మళ్ళీ తిరిగి నన్ను కర్నూలు వన్ టౌన్కి ఆదో నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం కూడా, ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది, హెచ్ఆర్ఏ లాస్ కాకుండా. ఆ విధంగా నేను ఇక్కడనే ఉన్నాను. ప్రస్తుతం వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్గా చేస్తూ మళ్ళీ ఎస్సీ ఎస్టీ సెల్లుకు 2కు నాకు అటాచ్మెంట్ ఇచ్చాడు ఎస్పీ గారు. దాంట్లో ఉంటూ ఉండగానే ఆడపోయి రిపోర్ట్ చేసిన మరుసటి రోజే గౌతమ్ షాలి అడిసన్ ఎస్పీ మేడం గారు నన్ను సెబ్బుకు పిలుచుకోవడం జరిగింది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో. ప్రస్తుతం దాంట్లో ఉంటూ నేను ఈ యొక్క పరిచర్యలో, దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. తర్వాత ఈ ఎస్ఎఫ్సే పరిచర్య ఈ మధ్య కాలంలో నాకు పరిచయం అయింది. నాకు తెలియదు, గ్రూప్ క్రియేట్ చేశారు, ఆ గ్రూప్లో చూసేవాడిని, ఈ సెల్ కాన్ఫరెన్స్ నడుస్తుంది, ఈ ఫోన్ నెంబర్తో యాడ్ కావాలని. ఈ మధ్య కాలంలో నేను దాంట్లో యాడ్ అయ్యాను. దేవుని మహాకృపను బట్టి నన్ను ప్రేమతో మహేష్ సార్తో నేను చాలాసార్లు ఫోన్లో మాట్లాడినప్పుడు నన్ను బలపరిచారు, మీరు ముందుండాలి బ్రదర్, నేను ఈ పరిచర్యకు కొనసాగించాలి బ్రదర్, మీ కర్నూలు జిల్లా కోసం ప్రార్థన చేస్తున్నామన్నారు. మహాకృపను బట్టి కర్నూలు జిల్లాలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారు విల్సన్ సార్ ఉన్నారు, తర్వాత పాపారావు రిటైర్డ్ డిఎస్పీ గారు ఉన్నారు, సుకుమార్ ఉన్నాడు, అజయ్ ఉన్నాడు, కొంతమంది మేమంతా ప్రార్థించినప్పుడు కొంతమంది తోడయ్యాం పోలీసులం, అందరికి మనసు ఉంది, బయటికి రాలేని పరిస్థితి. ప్రార్థించగా, లేదు బ్రదర్ దేవుడు సాయం చేస్తాడు, మీరు సిద్ధపడండి అని మహేష్ సార్ కూడా చెప్పాడు. మేము ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడి మహా తలంపును బట్టి 28వ తారీఖు మహేష్ సార్ వాళ్ళు ఈ ఆదివారం మా దగ్గరికి వస్తారు. దాని విషయం కూడా ప్రార్థించండి. నా కోసం, నా కుటుంబం కోసం మేము సేవలో అలాగే ఉద్యోగంలో మరెక్కువగా నమ్మకంగా నీతిగా నిజాయితీగా చేయడానికి అందరూ ప్రార్థించాలని ప్రభు నామన మనవి చేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, హోస్ట్ గారికి, చేరి వచ్చిన ప్రియులందరికీ హృదయపూర్వకమైన ప్రేమవందనాలు చెల్లిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్
లేఖనంలో చెప్పారు బ్రో, సామెతలు 6:20 చెప్పారు, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గ్రహికమును నీ తల్లి ఉపదేశమును త్రోసిగ్రహికము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకోవడము. అరిటిగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి తండ్రి యొక్క తల్లి యొక్క ఉపదేశానికి లోబడి తల్లి ప్రార్థన ద్వారా తల్లి దేవుని భయభక్తి ద్వారా తల్లి చెప్పిన రీతిగా నడుచుకోవటం ద్వారా దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఆ ఎలీషా బ్రదర్ విషయంలో ఆ చిన్నప్పుడు నాలుగు కట్టైన విషయంలో నీటిలో దూకినప్పుడు కాళ్ళకు గాయాలైన విషయంలో అట్లాగే శ్రీశైల డ్యాము పనుల విషయంలో అట్లాగే 1994లో ఉద్యోగం వచ్చే విషయంలో ఎన్నో రీతులుగా దేవుడు సహాయం చేశారు. ఆ యొక్క ఉద్యోగంలో ఎన్నో రీతులుగా కష్టాల్లో దేవుడు సహాయం చేశారు. ఆ కాలు మీద ట్రాక్టర్ ఎక్కినప్పుడు దేవుడు కూడా సహాయం చేశారు. ఆ స్పోర్ట్స్ విషయంలో ఆ ఫస్ట్ రావటం ఆ విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అనారోగ్య విషయం ఎంతగానో సహాయం చేశాడు. అట్లాగే శత్రువులు బాంబులు దగ్గర ఎలాంటి హాని లేకుండా దేవుడు సహాయం చేశారు. జిఆర్పికి వెళ్ళినప్పుడు ఆ గుంతకల్ల దేవుడు కూడా ఎంతగానో సహాయం చేశారు. శత్రువులు అంటే సైతాను అనేక రీతిలుగా శోధనలు పడుతుంటారు. వారు తల పగలగొట్టిన విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు. దేవుడు కాపాడాడు. ఆ రీతిగా వారికి ఇచ్చిన ప్రేమికి ఇచ్చిన శౌలం సిస్టర్ భార్య విషయం, అట్లాగే వారికి దీవించి ఇచ్చిన ఇద్దరు కుమారులు భార్య ఇద్దరు కుమారుల విషయం, అట్లాగే భార్య కేరళకు వెళ్ళి తిరిగి రావడానికి దేవుడు సహాయం చేశారు. అట్లాగే ఎంతగానో సేవ పరిచర్య కొనసాగిస్తున్న ఎలీషా బ్రదర్ని బట్టి ఆ నిజ జీవితంలో సాక్ష్యం ఎంతగానో బలపరిచే విధానం బట్టి ఆ రీతిగా మనకు తెలియని రీతిలో ఎన్నో మేళ్ళు దేవుడు చేస్తుంటాడు. దేవుడు చేసే మేళ్ళు కంటికి కనబడ చెవికి కనబడి హృదయానికి వచ్చాడు. కాబట్టి ఆ ఈ విషయంలో ఎలీషా బ్రదర్ విషయంలో ఎన్నో మేలు చేశాడు దేవుడు. ఆ రీతిగా బ్రదర్ని బట్టి, కుటుంబాలను బట్టి, భార్య ఇద్దరు బిడ్డలను బట్టి, తల్లిగారిని బట్టి వరకు సంబంధం విషయంలో ప్రేరేపించబడిన వారు ఒక ప్రార్థించవలసి కూర్చున్నా. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయాలి మనం.
మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా యేసు క్రీస్తు ప్రభువా తండ్రి, నీ అపరంజి పాదములకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి ఇలాగున ఎస్ఎఫ్జే పరిచర్య ద్వారా మేమిలా కూడుకొని నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు మేరిచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రంలో వందనమున్నాయన. మేము ఎరగక ముందే మమ్మల్ని ఎరిగిన దేవుడవు నీవు తండ్రి. తల్లి గర్భమున పుట్టక ముందే మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడవు నాయన. అలాగుననే ప్రభువా తండ్రి ఎలీషా బ్రదర్ విషయంలో నీ కృపను కనీకరమును చూపినందుకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా తండ్రి, ఆ సహోదరుని పట్ల మీరు చేసిన అద్భుత కార్యములు బట్టి నీకు వందనాలు స్తోత్రము నాయన. ప్రభువా తండ్రి, మమ్మల్ని పురికొల్పిన విధానం బట్టి నీకు స్తోత్రములు వందనాలు నా తండ్రి. యేసు క్రీస్తు ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా, నీకు సర్వము సాధ్యమే తండ్రి. నా సర్వోన్నతుడా, మీరు మా ఎడల చూపుతున్న ప్రేమను కనికరమును దయను బట్టి నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. అలానే ఎలీషా బ్రదర్ విషయంలో, పరిచర్య విషయంలో మీరు తోడుగా ఉన్నందుకే నీకు వందనాలు నాయన. ప్రభువా తండ్రి, ఆ బ్రదరు పట్ల మీరు పెట్టిన రజ, ఆ పరిచర్య భారమును బట్టి నీకు స్తోత్రములు వందనాలు నాయన. తను ఎంతో సంతోషముగా నీ పని చేయుటకు నీ కృపను అనుగ్రహించినందుకే నీకు వందనాలు. తన ఇద్దరి కుమారుల విషయంలో మీ చిత్తములో నడిపించండి నాయన. అలానే ప్రభా తన అశిష్ట విషయంలో నీ కృపను దయచేయండి. తల్లి విషయంలో నీ కనీకరము చూపండి, మంచి ఆరోగ్యము చేత నింపండి నాయన. ఇంకనూ పరిచర్యలో బహుగా వాడుకుని మీరు మాత్రమే మహిమ పొందమని మా అందరి ప్రాణాత్మ శరీరాలను నీ బలమైన ఆస్తుముకు అప్పగించుకుంటూ యేసు ఉన్నత నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
ఆ ప్రార్థించిన సహోదరుని బట్టి వందనాలు, కుటుంబం బట్టి వందనాలు. అలాగే కర్నూలు జిల్లా యొక్క పోలీసు కుటుంబాలు ఇంకో ఎంతో